സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
രണ്ടവ അധ്യായം 28വ ശ്ലോകം.
അവ്യക്താദീനി ഭൂതാനി വ്യക്തമധ്യാനി ഭാരത അവ്യക്തനിധനാന്യേവ തത്ര കാ പരിദേവനാം.
കൃഷ്ണ പരമാത്മ അർജുനെ ഉദ്ദേശിച്ചി മാട്ലാടുത്തുന്നാരു. വ്യക്തി ദുഃഖാനിക്ക് കാരണം മരണഭയം, താനു മരണിസ്ഥാനേമോനേ ഭയം പ്രതി ജീവരാശിലോ ഉണ്ടെന്ന്, മനുഷ്യലോ കൂടെ ഉണ്ടെന്ന് മരണഭയം അനേട്ടുവന്റെ. ആ മരണഭയം എന്തുകൊസ്തുന്നി അంటే തനു ആത്മസ്വരൂപമനി തെലുസുകോകపోవడం വല്ല വസ്തുന്നി. ആത്മ അജ്ഞാനം വല്ല അటువంటి ഭയം വസ്തുന്നി. മന മരണാന്നെ കുറിച്ച് ഗാനി ഭയം, മനക്ക് സംബന്ധിച്ചിന വാളനെ കുറിച്ച്, വാള മരണം കുറിച്ചൈന ഭയം. മരണം ഒക്കസാരേ വസ്തുന്നി, കാരണം മരണ ഭയം വന്ദല വേല സാർലു വസ്തുന്നി മനുഷ്യക്ക്. മരണം രണ്ടു സാർലു മൂന്ന് സാർലു രാദു ഒക്കേസാരി വസ്തുന്നി. കാരണം ഭയം അനേది മനക്ക് തെളിയക്കുണ്ടാനേ മന മനസ്സിലോ അത് ചോട്ടു ചേസ്കോനുന്നത്, അത് മനൽനി ഭയപ്പെടുത്തൂ ഉണ്ടെന്ന് എപ്പോഴും. അటువంటి ഭയം വന്ന മനം ദുഃഖാനിക്ക് ലോണൈപോതാം. അటువంటి ഭയം ഉണ്ടടം വലന മനക്ക് ദുഃഖം വസ്തുന്നി. ആ ദുഃഖം നിന്ന് എല്ലാ బయటపడడం దానికి మార్గం ఉన్నదా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మార్గం ఉన్నది అన్నారు. మరణ భయాన్ని నుంచి బయటపడడానికి మార్గం ఉన్నది ఏమిటి అంటే మరణ ధ్యానం చెయ్యి అన్నారు. మరణ భయాన్ని నుంచి బయటపడడానికి మరణ ధ్యానం ఎలా చేసేది అంటే ఏమీ లేదు, మరణం అనేటువంటిది ఏమిటి అని తెలుసుకో, దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకో. మరణం అంటే ఏమిటి అని తెలుసుకుంటే మరణ భయం ఉండదు. మనం అనుకునేటటువంటి మరణం అనేటువంటిది మనకు భ్రమలో ఉన్నాం మనం, అది సరి అయిన జ్ఞానం కాదు మరణం గురించి. కనుక మరణం అనేటువంటిది ఏమిటని తెలుసుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ 28వ శ్లోకంలో. ఆధ్యాత్మిక పరంగా అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నారు, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. నువ్వన్నీ ఏమో పుట్టినయి పుట్టినయి అనుకుంటున్నావు, ఈ జీవరాశులన్నీ మనుషులందరూ పుట్టారని చెప్పి అనుకుంటున్నావు. పుట్టడం అంటే ఏమిటి, కనపడకుండా ఉన్నారు అంతకుముందు, ఇప్పుడు కనపడుతున్నారు. అవ్యక్తాదీని భూతాన్ని, అంతకుముందు వారు కనపడని స్థితిలో ఉన్నారు. అవ్యక్తం అంటే ప్రకటనము కానటువంటి స్థితి, కనపడనటువంటి, మనకు తెలియనటువంటి, అంటే స్పష్టంగా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో అంతకుముందు ఉన్నారు వాళ్ళు. అస్పష్టమైన స్థితిలో ఉన్నారు ఆ జీవులందరూ కూడా. మనం స్పష్టంగా చూడలేం, స్పష్టంగా తెలుసుకోలేం, మన కంటికి కనపడదు. కంటికి కనపడని స్పష్టంగా లేనటువంటి అటువంటి రూపంలో ఉన్నారు వాళ్ళు అంతకుముందు అందరూ. అవ్యక్తాదీని భూతాని, ఇప్పుడేంటి వ్యక్తమధ్యాని, ఎవరైతే అవ్యక్తంగా ఉన్నారో వాళ్లే ఇప్పుడు వ్యక్తంగా కనపడుతున్నారు, మనకు తెలిసేటట్లుగా కనపడుతున్నారు, స్పష్టంగా కనపడుతున్నారు. స్పష్టంగా కనపడని వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నారు, అది సృష్టి. అంటే మరణం అంటే ఏమిటయ్యా అంటే స్పష్టంగా కనపడేవాళ్ళు అస్పష్టమైపోతారు. మనకు స్పష్టంగా కనపడుతున్న వ్యక్తులు అస్పష్టంగా కనపడనటువంటి బీజావస్థలోకి వెళ్లిపోతారు. వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ, నిధనాని మరణ అనంతరం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? అవ్యక్తం, మళ్ళీ కంటికి కనపడనటువంటి స్పష్టంగా లేనటువంటి అటువంటి స్థితిలోకి వెళతాడు. అంటే శాస్త్ర భాషలో చెప్పాలంటే మనకి కంటికి కనపడేది స్థూల అవస్థ, కంటికి కనపడకుండా ఉన్నదేమో సూక్ష్మం. అది చాలా సూక్ష్మం అండి అంటారు, చూసారా? కంటికి కనపడకపోతే చాలా సూక్ష్మం అంటాం. అందుకని కంటికి కనపడకుండా ఉన్నటువంటిదేమో సూక్ష్మ స్థితి, కంటికి కనపడేదేమో స్థూల స్థితి, కంటికి మళ్ళీ కనపడకుండా పోయేది సూక్ష్మస్థితి. కనుక మరణం జన్మం అంటే ఏమీ లేదు, సూక్ష్మస్థితి నుంచి స్థూలస్థితికి, మళ్ళీ స్థూలస్థితి నుంచి సూక్ష్మస్థితికి ఇలా వెళుతూ ఉంటారు. కొత్తగా ఎవరు పుట్టడం పోవడం ఉండదు. ఈ శరీరం కూడా పూర్తిగా ఏది నశించదు, అది కనపడకుండా పోతుంది. ఇప్పుడు చెట్టు పోయింది అంటాం, చెట్టు పోయినా దాని బీజం ఉంటుంది, మళ్ళీ అది మొలకెత్తుతుంది. ఆ చెట్టు ఎక్కడికి పోయింది? కనపడని స్థితిలోకి పోయింది. మళ్ళీ ఏమవుతుంది? కనపడే స్థితికి వస్తుంది. వ్యక్తం అంటే కనపడే స్థితి, అవ్యక్తం అంటే కనపడని స్థితి. అదేవిధంగా నీళ్లు చూడండి, నీళ్లు మనం వేడి చేసినప్పుడు ఆవిరైపోతాయి, ఆవిరి రూపంలో ఉంటాయి, కంటికి కనపడవు, దాన్ని అవ్యక్తం అంటారు. కంటికి కనపడే నీరు వ్యక్తం. ఇప్పుడు ఈ నీళ్లు వేడి చేస్తే ఆవిరవ్వగానే పూర్తిగా నాశనమైపోయినాయా? నీరు లేదు కదా, నీళ్లు ఉన్నాయి కానీ ఏ అవస్థలో ఉన్నాయి? ఆవిరి రూపంలో. ఆవిరి మనకు కనపడదు. ఇప్పుడు వాతావరణంలో నీటి తేమ ఉంటుంది, అది కంటికి కనపడుతుందా? మనకు కంటికి కనపడదు. కంటికి కనపడనంత మాత్రాన లేదంటావా? ఉన్నది. అందుకనే కదా పైనుంచి వర్షం వస్తుంది. ఆ చేమ నీరంతా కూడా మబ్బుల్లో మళ్ళీ ఏర్పడి వర్ష రూపంలో వస్తుందంటే నీరు లేకపోతే వర్షం వచ్చేదా? మనకు వర్షం వచ్చింది అంటే ఆ తేమ అంతా కూడా కలిసి ఆ వాతావరణంలో ఉన్న తేమ నీరుగా మారి మళ్ళీ వర్షంగా వస్తున్నది. నీరు ఎక్కడికి పోలేదు కదా, ఇదే నీరు రీసైకిల్ అవుతున్నది, అవునా? మళ్ళీ ఆ వర్షంగా పడి సముద్రంలోకి పోయి మళ్ళీ సముద్రంలో నుంచి పైకి ఎట్లా పోతాయి నీళ్లు? సూర్యుడు తీసుకుంటాడు సూర్యరశ్మి ద్వారా. ఆ సూర్యుడు సూర్యరశ్మి ద్వారా తీసుకునేటప్పుడు నీకు నీళ్లు కనపడతాయా కంటికి? ఆయన తీసుకుంటున్నాడా లేదా రోజు? అందులో సందేహమా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీరు ఆయన తీసుకునేటప్పుడు మనకు కంటికి కనపడదు, నీరు పైకి వెళ్ళిన తర్వాత మనకి కంటికి కనపడదు, ఆ మబ్బుల్లో ఉన్నా మనకి కంటికి కనపడదు. ఎప్పుడు కంటికి కనపడుతుంది? కొండ పోతగా వర్షం కురిసినప్పుడు కంటికి కనపడుతుంది. ఆ నీళ్లు సముద్రంలో నుంచి వెళ్ళి మళ్ళీ వర్షాంతా వచ్చే వరకు మనకు ఆ నీరు ఏమన్నా కంటికి కనపడిందా? కనపడలేదు. ఆ నీరు ఏమన్నా అయిందా? ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాదు, వృధా కాకుండా మళ్ళీ అట్లాగే వచ్చేస్తుంది. అదేవిధంగా మనం కూడా అంతే. ఇప్పుడు వర్ష రూపంలో ఉన్నాం, నీటి రూపంలో, మళ్ళీ ఆవిరైపోతాం. మరణం అంటే ఏమిటి? ఆవిరి రూపం. మళ్ళీ ఆవిరిలో ఉండి మళ్ళీ నీటిగా వస్తాం. ఎక్కడికి పోం మనం? అంటే కొత్తగా ఏది పుట్టలేదు, పుట్టించబడదు ఈ సృష్టిలో. కొత్తగా నూతనంగా ఈ సృష్టిలో ఏది పుట్టదు, పుట్టించబడదు, పుట్టలేదు. ఉన్నదే కనపడకుండా పోవటం, కనపడిందే కనపడింది కనపడకుండా పోవటం, ఉన్నది లేకుండా పోవటం, లేనిది కనపడటం, ఇంతే. కానీ మరేమీ మార్పు ఉండదు ఈ ప్రపంచంలో, నూతనంగా పుట్టడం లేదు. అర్థమైందా? ఇప్పుడు మన వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ జీవులు ఉన్నారు, ఎక్కడికి పోలే, శరీరం కనపడటం లేదు కానీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు మనకు తెలియదు, ఉన్నారు. ఎట్లాగైతే నీరు కనపడకుండా ఉన్నదో అట్లా ఉన్నారు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని. ఆ జీవులందరూ కూడా ఈ శరీరాన్ని తొడుక్కున్నారు ఇప్పుడు. ఈ శరీరాన్ని తొడుక్కొని ఉన్నాం ఇప్పుడు, మళ్ళీ ఏం చేస్తాం, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటాం. వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవా, అవ్యక్తం వ్యక్తం అవ్యక్తం మళ్ళీ వ్యక్తం అవ్యక్తం, ఇంతే సైకిల్ అన్నమాట. ఇది చెట్టు విత్తనం, చెట్టు విత్తనం ఇలాగే వస్తూ ఉంటుంది. ఇది మనకు గుర్తుంటే కొంచెం మరణ భయం తగ్గుతుంది. కనుక మరణం అంటే ఏం లేదు చెప్పానా, సూక్ష్మ శరీరం స్థూల శరీరం డిటాచ్డ్ ఇంజిన్ కోచ్ గుర్తుందా, ఇంజిన్ ఏమో జీవాత్మ, ఈ కోచ్ అనేదేమో స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని తగిలించుకున్నందుకే స్థూల శరీరాన్ని లాగుతూ ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం ఇంజిన్, అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అంతా తిప్పుతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది ఈ సూక్ష్మ శరీరం, జీవుడు తన ప్రారంభకరం అయిపోగానే ఇంకా నాకు మీద పని లేదు, నువ్వు పాత పడిపోయినావు, ఈ శరీరం వల్ల నాకేం లాభం లేదు, నా కర్మలు ఇంకా ఉన్నాయి, నేను ఇంకొక శరీరాన్ని తీసుకొని ఆ శరీరం ద్వారా నా కర్మలన్నింటినీ కూడా మళ్ళీ అనుభవించాలి అని చెప్పి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక తొడుగు లాంటిది. దేవుడికి అక్కడ తొడుగులు వేస్తుంటారు సరే, బంగారపు తొడుగు, వెండి తొడుగు. ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం, వెండి తొడుగు కాదు మంది, బంగారం తొడుగు కాదు మంది, మాంసపు తొడుగు. ఈ తొడుగు తీసేసి మళ్ళీ ఇంకొక తొడుగు వేసుకుంటాం. భగవంతుడికి తొడుగు వేసినప్పుడు అవండి ఇవాడ బంగారపు తొడుగు అండి అని చెప్తుంటారు చాలా మంది. ఇవాళ వెండి తొడుగు అంటే అమ్మవారికి వెండి తొడుగు వేశారంటారు. మనం తొడుగు వేసుకున్నాం అనే సంగతి జనానికి తెలియదు, ఆ తొడుగు గురించి మాట్లాడుతుంటారు. తొడుగు అంటే తెలుసా, వెండి చేతులు పెడతారు, వెండి కవచం పెడతారు, వెండి అన్ని పెడతారనమాట, వెండి తొడుగు అంటారు, బంగారపు తొడుగు అంటారు. అసలు తొడుగు నువ్వు తెలుసుకోకుండా ఆ తొడుగు గురించి మాట్లాడుతున్నావు. ఈ జీవుడు ఈ తొడుగు వేసుకొని ఉన్నాడు ఇప్పుడు. కనుక అర్జున తత్రక పరిదేవన, దానికోసం ఎందుకు బాధపడతావు, ఇవాళ వెండి తొడుగు పెట్టారు తీసేస్తారు, మళ్ళీ ఆయనకు అభిషేకం చేసేటప్పుడు వెండి తొడుగు వేస్తారా, తీసేస్తారు కదా, తీసేయగానే ఎక్కడికైనా పోయింది ఆ తొడుగు తీసేశారు, ఆయన ఉన్నాడా లేదా, అభిషేకం ఎవరికి చేస్తాం, తొడుగుగా చేస్తాం ఆయనకే, ఆయనకే చేస్తాం. మళ్ళీ తీసేసి అభిషేకం చేస్తారా, మళ్ళీ ఇంకొక తొడుగు పెడతాం. ఇవన్నీ చూస్తాం కానీ మనం మన విషయానికి వచ్చేటప్పటికి ఉపయోగించుకో, అందుకనే గురువు దగ్గర వినాలి. తత్ర ఈ విషయంలో కనపడుతూ ఉండడం కనపడకుండా పోవడమే కానీ మరణించడం అనేది లేదు. మరణించడానికి కనపడకుండా పోవడానికి తేడా ఉందా లేదా, మరణించడం అంటే పూర్తిగా నాశనం అయిపోవడం. పూర్తిగా నాశనం అయిపోవడం అనేది ప్రపంచంలో ఏదీ లేదు. అసలు శాస్త్రం ప్రకారం నాశనం అంటే అదర్శనం, కంటికి కనపడకుండా పోవడమే నాశనం, కానీ పూర్తిగా ఏది నశించదు. అది పరమాణు రూపంలోనో ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ ఉంటూ ఉంటుంది, మరొక రూపంలో ఉంటుంది. బంగారం కరగబెడితే అది ద్రవంగా మారుతుంది, మళ్ళీ ఆభరణంగా మారుతుంది, మళ్ళీ కరగబెడితే మళ్ళీ ద్రవంగా మారుతుంది, మారుతుందా లేదా, కానీ బంగారం అలాగే ఉందా లేదా. కనుక రూపం మారుతుందే కానీ అసలు వస్తువు అసలు స్వరూపం మారదు, దాని ఆకారం మారుతూ ఉంటుంది. మనం కూడా అంతే, ఆకారాలు మారుతూ ఉంటాయి కానీ మనం మారమన్నారు. జీవులు మారవు. తత్ర కా పరిదేవన, ఈ విషయం గురించి నువ్వు ఎందుకు దిగులు పడాలి. కనుక మరణాన్ని గురించి దిగులు పడద్దు. మరణించడం అనేది ఎప్పుడూ లేదు, కనపడుతుంటారు, కనపడకుండా పోతుంటారు అంతే. ఆ కనపడకుండా పోయి మళ్ళీ ఇంకొకసారి కనపడుతూ ఉంటారు, వాళ్ల రూపంలో కాదు ఇంకొక రూపంలో కనపడతారు, అంతే తేడా. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సత్యాన్ని తెలుసుకుంటే దుఃఖం ఉండదు, సత్యాన్ని తెలుసుకోకపోయినంతసేపు దుఃఖం ఉంటుంది. ఇది సత్యం. సూక్ష్మ శరీరం స్థూల శరీర వియోగం కనపడకుండా పోవడం, స్థూల సూక్ష్మ శరీర సంయోగం వ్యక్తం, వ్యక్తావస్థ స్థూల సూక్ష్మ శరీర సంయోగం, అవ్యక్తావస్థ స్థూల సూక్ష్మ శరీర వియోగం అన్నారు, అంతే తేడా. స్థూల శరీరం ఏమైంది, మట్టిలో కలిసిపోయింది, ఇంకొక రూపంలో ఉంది. సూక్ష్మ శరీరం ఏమైంది, ఇంకొక చోటికి వెళుతూ ప్రయాణిస్తూ ఉన్నది, ఎవరూ వెళ్ళిపోలేదు కదా. ఇది ఈ రూపంలో లేకపోవచ్చు, మరొక రూపంలో ఉంది, అంతే తేడా. కనుక ఈ శరీరం అనేది మట్టితో తయారు చేయబడింది, మట్టిలోకే వెళుతుంది. ఈ శరీరంలో గాలి ఉన్నది, మళ్ళీ ఈ గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. ఈ శరీరంలో అగ్ని ఉన్నది, ఆ యొక్క సమష్టి అగ్నిలో కలిసిపోతుంది. ఈ శరీరంలో నీరు ఉన్నది, ఆ సమష్టి నీటిలో కలిసిపోతుంది. పంచభూతాల నుంచి తయారు చేసినది పంచభూతాల్లో కలిసిపోవాలా లేదా? కలిసిపోతుంది. మనం ఏం చేస్తాం, కలవద్దు కలవద్దు అంటే ఉంటుందా? నువ్వు అన్నా కూడా ఆగదు కదా, అది కలిసిపోతుంది. కనుక పంచభూతాలతో చెయ్యబడినటువంటి ఈ శరీరం తాత్కాలికంగా ఉండి కొంతకాలం ఈ జీవుడికి అనుభవించడానికి, సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఒక ఉపకరణంగా ఉండి కొంతకాలం తర్వాత ఈ యొక్క పంచభూతాలతో చేయబడిన శరీరం పంచభూతాలలో కలిసిపోవడం, అది వాస్తవం. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తుంచుకుంటే నువ్వు వివేకి. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తుంచుకోకుండా ఇది శాశ్వతంగా ఉండాలి, ఈ శరీరం నాకు కావాలి, ఇది నాది, ఇదేది, గాలి, నీరు, మట్టి, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి, ఇదే, ఇవన్నీ పట్టుకొని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇది పోకూడదు అంటున్నావు, అది అవాస్తవం. నీ ఆలోచన అవాస్తవమైనటువంటిది, నిజం కాదది. కనుక ఈ పంచభూతాల శరీరం పంచభూతాలతో కలిసిపోవడం, ఎప్పుడోకప్పుడు కలిసిపోవడం సహజం. దానికోసం నువ్వు అభిమానం పెట్టుకోవాలి. భర్త కూడా ఒక పంచభూత శరీరమే, భార్య కూడా ఒక పంచభూత శరీరమే, పిల్లలు కూడా ఒక పంచభూత శరీరమే. అవి ఎంతకాలం మన దగ్గర ఉంటారో అంతకాలమే ఉంటారు, తర్వాత విడిపోతారు. అంతేకాని ఆ పంచభూతాల శరీరం కోసం మన మనస్సు ఎంత లాగుతుందో చెప్పడానికి లేదు. ఈ శరీరం మీద లాగుతుంటుంది, అవతల వాళ్ళ శరీరం మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయత, దాని గురించి దిగులు, చింత, అబ్బా ఇంకా పడే పాటలు అంతా ఇంత కాదు. అసలు విషయం తెలుసుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదం చూసారా? తెలుసుకున్న తర్వాతనే కూడా ఆ ఆలోచన పోవడం, లేక తెలుసుకోకపోతే ఎంత ఉంటుందో చూడండి. తెలుసుకున్న తర్వాతనే పంచభూతాల శరీరం అని తెలుసుకున్న తర్వాతనే అభిమానం పోవడంలే. తెలుసుకోకపోతే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఇది ధ్యానం అంటే ఏమిటి, ఇప్పుడు అర్థమైందా? ఇది పంచభూతాల నుంచి వచ్చిన శరీరం, ఇది పంచభూతాలలో కలిసిపోవడం సహజం. కనుక నేను ఈ పంచభూత శరీరం పోయినా సరే ఇదే శరీరం లాంటి శరీరం నా వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ, బంధువులు కానీ పోయినా సరే నేను దిగులు పడవలసిన పని లేదు. ఆ కాసేపు అయ్యో పోయినారా పాపం అని అనుకోవడం వరకు సహజం, కానీ ఇంకా ఎందుకు పోయినారు, ఎందుకు పోవాలి, భగవంతుడు ఎందుకు ఇట్లా చేశాడు, ఎంత అవివేకం, అటువంటి మాటలు, అటువంటి చేష్టలు, అటువంటి కోపం, తాపం భగవంతుడి మీద, అటువంటివన్నీ కూడా మనం వాస్తవాన్ని గ్రహించకపోవడం వల్ల మనకు వచ్చే తీవ్రమైన దుఃఖం. నీకు దుఃఖం వచ్చినంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోతుందా? వాస్తవం వాస్తవం కాకుండా పోతుందా? కనుక వాస్తవాన్ని తెలుసుకునేవాడు వివేకి, వాస్తవాన్ని తెలుసుకునేవాడు అవివేకి అన్నారు, మూర్ఖుడు అంటారు. ఇప్పుడు మనం కూడా వాస్తవాన్ని తెలుసుకోకుండా ఈ శరీరం మీద అభిమానం పెంచుకుంటూ ఉన్నామంటే మనం మూర్ఖులమే కదా. మూర్ఖులుగా ఉండడం ఇష్టపడతారా? ఇష్టపడం కదా. తత్రకా పరిదేవన, ఎందుకు దిగులు పడాలి నువ్వు అర్జున? భీష్ముడి శరీరాన్ని గురించి, ద్రోణుడి శరీరాన్ని గురించి ఎందుకు దిగులు పడాలి? కనుక శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అట్లని చెప్పి కనపడని శరీరాన్ని చంపకూడదు. ఎట్లాగైనా పంచభూతాల శరీరమే కదండి, ఒక చంపితే అవ్వచ్చు, అలా చేయకూడదు, మళ్ళీ అది అన్యాయం. అర్థమైంది? అది పోయేటప్పుడు పోని, దాన్ని మనమేం చెయ్యొద్దు, దాన్ని మనం చంపను వద్దు, ఏమి చెయ్యొద్దు, అది పోయేది ఎట్లాగైనా పోతుంది, మనమేం చెయ్యక్కర్లేదు. ఈ శరీరం నశించడానికి ఏం చేయాలి మనం? ఈ శరీరం పెరగడానికి ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. అన్నం నీళ్లు నీళ్లు తీసుకుని అన్నం తింటున్నామంటే అదే పెరుగుతుంది తాగి. పోవడానికి అది కూడా మనం ఏం చేయక్కర్లేదు, దానంతా అదే పోతుంది. తత్రకా పరిదేవన అన్నారు. తర్వాత 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ జామ్యః. ఆశ్చర్యవశ్చైనమన్యశృణోతి,
ശ്രുത്വാപ്യേനം വേദന ചൈവ കശ്ചിത്.
ఈ ఆధ్యాత్మిక పరంగా చెప్పే విషయాన్ని ఇక్కడ 29-30 శ్లోకాలతో కృష్ణ పరమాత్మ పూర్తి చేయబోతున్నారు. ఈ 29-32 శ్లోకాల్లో ఆత్మజ్ఞాన స్తుతి చెప్తున్నారు, ఆత్మజ్ఞాన మహిమ. ఆత్మ ఎంత గొప్పది, ఎంత మహిమ కలిగినటువంటిది, అటువంటి ఆత్మజ్ఞానం కలిగితే ఎంత మహిమ, ఎంత గొప్పదనం మనకు, అటువంటిది నువ్వు తెలుసుకోవాలి అర్జున. విభూతి అన్నమాట, ఆత్మ జ్ఞాన విభూతి. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఎప్పుడు వస్తుందో, వస్తుంది ఒక రోజుకి వస్తుంది ఎప్పుడో, కానీ అటువంటి ఆత్మజ్ఞాన మహిమను మనం తెలుసుకోవాలి ముందు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున ఈ ఆత్మజ్ఞాన మహిమని అందరూ తెలుసుకోలేరు అన్నారు. చాలా తక్కువగా తెలుసుకుంటారు ఈ ఆత్మజ్ఞానాన్ని అన్నారు. ఎందుకనిట అంటే చాలామంది ఆత్మని ఒక వస్తువులాగా, ఏదో బయట వస్తువులాగా మనం చూస్తామని చెప్పి భ్రమలో ఉంటారు. ఆత్మ పరమాత్మ, ఆ యొక్క ఆత్మ అనేటువంటిది, బ్రహ్మం అనేటువంటిది ఒక వస్తువు, అది మనం దర్శిస్తాము, మనం కళ్ళతో చూస్తాము అనే భ్రాంతిలో ఉంటారు చాలా మంది. 199 మంది, 1999 మంది అనుకోండి, అందరూ కూడా ఆ ఆత్మ ఏదో దర్శనం, ఆత్మని దర్శించాలి, ఆత్మని మన కళ్ళతో చూడాలి, ఆ అనుభవాన్ని పొందాలి అని చెప్పి ప్రయత్నంలో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ భ్రమలో ఉంటారు కదా ఆలోచనలోనే. ఇప్పుడు పట్టు చీరలు వేయదని మనసున్న ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టు చీర మీదనే చూస్తూ ఉంటుంది. ఎవరే చీర కట్టుకున్నా ఇదే పట్టు చీర, కంచి పట్ట, బెనారస్ పట్ట అని ఆలోచిస్తుంటారు కదా. మన మనసులో ఏది ఉంటే దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం, అవునా. మన అమ్మాయి కనుక, అమ్మాయి కనుక అబ్బాయి చూస్తున్నాం, సంబంధం చూస్తున్నాం అనుకోండి, ఎక్కడ ఏ అబ్బాయి చూసినా ఈ అబ్బాయి మన అమ్మాయికి సూట్ అవుతాడా లేదా అని చూస్తుంటాం, అవునా. మన మనస్సులో ఏది ఉంటుందో తీవ్ర ఆలోచన, దాని మీదనే మన ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు మనం శరీరం మనస్సు ఇవే ఆలోచించే వాళ్ళైతే, శరీరం భావనే ఉంటే అవతల వాడు పుట్టిగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఇదే చూస్తాం. ఎందుకంటే స్థూల శరీర భావనే మనకు, అందుకని స్థూల శరీరాన్ని అవతల వాళ్ళని కూడా స్థూల శరీరంతో టాలీ చేస్తూ ఉంటాం. వాళ్ళ కలర్ కాంప్లెక్షన్ ఎట్లా ఉంది, హెయిర్ ఎట్లా ఉంది, ఇదే. ఎందుకంటే మనం అట్లాగే అంచనా వేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే చూస్తూ ఉంటాం. లేకపోతే మనం తెలివితేటల గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాం అనుకోండి, తెలివితేటలు, ఇంటెలిజెంట్, వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పి ఆలోచిస్తాం. మన ముఖం ఎలా ఉంటే అద్దంలో అట్లా కనపడుతుంది. అదేవిధంగా మనం ఏది ఆలోచిస్తూ ఉంటే అవతల వాళ్ళను కూడా అదే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది సహజం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మల గురించి అనేక రకాలుగా మనుషులు ఆలోచనలో ఉన్నారు. దేహం అని ఆత్మ అని ఒకళ్ళు చెప్తారు. ఆత్మ అనేటువంటిది కర్త భోక్త అని చెప్పి నైయాయకుడు చెప్తాడు. సాంఖ్యుడేమో ఆత్మ భోక్త అని మాత్రమే చెప్తాడు. బౌద్ధులేమో విజ్ఞానం, క్షణిక విజ్ఞానం ఆత్మ అన్నాడు. ఇంకొక బౌద్ధుడేమో శూన్యమే ఆత్మ అన్నాడు. యోగులు ఏమన్నారంటే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడే ఆత్మ అన్నారు. రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా అనుభవం అయినప్పుడు ఆ అనుభవమే ఆత్మగా తీసుకుంటారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఆత్మ 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 అని ఒక రకంగా ఆలోచన పెట్టుకున్నారు మనసులో. ఇలా చేతులు కట్టుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏవో శబ్దాలు వినపడతాయి, శబ్దాలన్నీ వినపడతాయి. గుళ్ళు గంటల లాంటి శబ్దము, ఏవో గంటలు ఎక్కడో శబ్దం వినపడుతూ ఉంటుంది. లేకపోతే శరీరం అంతా ఏదో శబ్దం ప్రోతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కాసేపు అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత వచ్చి ధ్యానం నుంచి, ఇవాళ నాకు ఆత్మ దర్శనం అయిందంటాడు. ఎట్లా అయింది ఆత్మ దర్శనం, ఈరోజు నాకు ఎన్నో శబ్దాలు వినపడ్డాయి, అవన్నీ కూడా ఇక్కడ మామూలుగా వినపడే శబ్దాలు కాదు, బస్సు హార్న్, కారు హార్న్ లాగా కాదు, అదొక డివైన్ శబ్దం అన్నాడు. ఒక డివైన్ దైవికమైన శబ్దం అన్నాడు, అది ఆత్మ అనుకుంటాడు. మరొకటి ఏంటంటే ఆత్మ అనేది జ్యోతి జ్యోతి అని ఎవరో చెప్తారు అక్కడ. ఓహో ఆత్మ జ్యోతిగా ఉంటుందని చెప్పి ఇక్కడ ధ్యానం చేస్తూ కూర్చుని ఒక జ్యోతి తిరుగుతుంది ఇక్కడ నుంచి మొదలు పెడుతుంది కంటి దగ్గర నుంచి మొదలుపెట్టి జ్యోతి చేతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మధ్య భాగానికి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంత తిరుగుతూ ఉంటుంది జ్యోతి ధ్యానం చేసేటప్పుడు. లేచి వచ్చి ఏం చెప్తాడు, ఇవాళ నేను ఆత్మను చూశానన్నాడు. ఎక్కడ? జ్యోతిలాగా కనపడింది ఆత్మ. ఆశ్చర్యవతి ద్రష్ట శ్రోత జ్ఞాత వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్డ్ అన్నారు. ఆత్మను దర్శించాను, ఆత్మ అనుభవం అయింది నాకు అని చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియదు ఆత్మ అంటే ఏమిటో. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. పశ్యతి అంటే ఏంటి, ఈ విధంగా చూస్తున్నాడు ఆత్మని, శబ్దంలాగానో లైట్ లాగానో ఒక ప్రకాశం లాగానో లేకపోతే మరేదో అనుభవం లాగానో అన్ని కనపడి వస్తున్నదండి, అక్కడ ఆత్మ కనపడిందండి నాకు రాత్రి అంటాడు. ఇట్లా అనుభూతి ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు. అబ్బో ఈ లైట్ ఎంత బాగుంది ఆత్మ అంటాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, తను అనుకున్నదే ఆత్మ అనుకున్నాడు, అదే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఓహో ఇంత ప్రకాశంగా ఉంటుందా ఆత్మ, ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు. అంతేకాదు ఎవరైనా చెప్తుంటే ఇప్పుడు ఇట్లా చూసి ఏం చేస్తాడు వీడు, పోయి ఆత్మ నేను చూశాను నీకు చూపిస్తాను కూర్చో అంటాడు. కూర్చోమనంగానే అవుతుంది, వాడిని కూర్చోబెడతాడు, వాడిని కళ్ళు మూసుకొని ప్రకాశం వస్తున్నదా కనపడుతున్నదా, అదే ఆత్మ, ఇప్పుడు నీకు చూసావు ఆత్మ దర్శనం అయిపోయింది. ఇట్లా అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గరికే వచ్చి, స్వామిని నాకు ఇక్కడ తల దగ్గర నుంచి ఆ లైట్ తిరుగుతూ వస్తుందన్నమాట, ఎక్కడికి కాలు దాకా బొటన వేలు దాకా వచ్చి ఏం చేస్తుంది, తర్వాత ఇంకేం తెలియదు స్వామిని, నేను నన్నే మర్చిపోయినా, అప్పుడు ఎక్కడికి పోయింది తెలియదు ఆత్మ. ఆశ్చర్యవత్ పశ్యతి. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తాడు, అందరి శిష్యుల్ని కూర్చోబెట్టి చెప్తాడు అనమాట. చెప్పి ఆశ్చర్యవత్ వదతి అన్య, ఈ భ్రమలో చూసినటువంటి ఈ ఆత్మని గురించి అందరికి చెప్తూ ఉంటాడు. నేను చూశాను ఆత్మని, ఫలానా రోజు చూశాను, ఏప్రిల్ ఫస్ట్ అప్పుడు చూశాను, 8 గంటలకి చూశాను, ఫలానా కొండ మీద చూశాను, లేకపోతే మా ఇంట్లో ఆ మూలలో చూశాను, ఇట్లా అన్నీ చెప్తూ ఉంటాడు. వదతి చ అన్య, తాను చూసింది భ్రమ, అలా చూసిందే ఆశ్చర్యంగా చూస్తాడు, ఆశ్చర్యంగా చూసిందే మళ్ళీ అందరికీ చెప్తూ ఉంటాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. ఏనం అంటే ఈ ఆత్మని ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు మనిషి. ఆ చూసిన దాన్ని నిజం అనుకొని అందరికీ చెప్తూ ఉంటాడు, ఈ ఆత్మ అనేది ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది, నీకు వచ్చిన ఆత్మ అనుభవం ఇంకా రాలేదా, నేను చెప్పిస్తాను అంటాడు. ఆత్మ అనుభవం ఇంకా రాలేదా, ఎట్లా ఉంటుందంటే కూర్చో ఇట్లా ఉంటుందని చెప్పి ఉపన్యాసం చెప్తూ ఉంటాడనమాట. వదతీచ అన్యహ, ఎట్లా ఆశ్చర్యంగా వండర్ లాగా పెద్ద ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడు. తథైవచ అన్యహ, మూడోలైన ఆశ్చర్యవత్తైన అన్యశృణోతి, ఆ వినేవాడు కూడా ఆశ్చర్యంగా వింటుంటాడు. వీడు ఆశ్చర్యంగా చూశాడు, ఆశ్చర్యంగా చెప్తున్నాడు, వినేవాడు కూడా అబ్బా ఎంత బాగుందండి ఆత్మ, చాలా బాగుంది, ఆశ్చర్యంగా వింటాడు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఆత్మ గురించి బాగా చెప్తున్నారే మీరు, ఎంత బాగుంది ఆత్మ, నాకు కూడా కనపడుతుంది కదా, అవును ఆయన కనపడుతుంది, నీకు కూడా కనపడుతుంది. ఆశ్చర్యవత్ వదతి చ అన్య, ఆశ్చర్యవత్ శృణోతి అన్య, వింటున్నాడు ఆత్మ గురించి వింటున్నాడు. ఎట్లా ఉంటుంది, ఆ శబ్దంలో వస్తుంది, ఈ శబ్దంలో వస్తుంది, ఈ రూపంలో వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, నీకు కాంతిలాగా కనపడుతుంది, అది ఇది చెప్పి భ్రమింపజేసి జనాన్ని. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. సాధకుడు సాధన చేసేవాడు ఆశ్చర్యంగా చూస్తాడు దాన్ని, ఏదో అనుభవాలన్నింటినీ ఆత్మ అనుకుంటాడు. అలా అనుకున్న దాన్ని ఇంకందరికి గొప్పగా చెప్పాలి కదా, మీరేమిటండి మౌనంలో ఉన్నారు 10 రోజులు కనపడలేదంటే, ఏం లేదు నేను సాధనలోకి వెళ్ళిపోయినాను అన్నాడు. సాధనలోకి వెళ్ళిపోయినట్ట, ఎక్కడికి వెళ్ళిపోయినాడు, గదిలోకి. గదిలోకి వెళ్ళి ఏం చేశాడు, సాధన చేశాడు. సాధన చేసి ఏం చేశారంటే ఆత్మను చూసొచ్చాను అన్నాడు. ఆత్మను చూసొస్తే నాకు కూడా కష్ట చెప్పండి అన్నాడు. ఉపన్యాసం మొదలు పెట్టాడు. మొదలు పెట్టంగానే ఆ వినేవాడు కూడా ఆశ్చర్యంగా వింటున్నాడు. అయిందా కదా, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఇంత విని కూడా శ్రుత్వాపి ఏనం నచైవ న కశ్చిత్ న వేదా అన్నాడు. ఇలా విన్నా విన్నా కూడా ఎవడు ఈ ఆత్మను గురించి తెలుసుకోవడం లేదు అన్నాడు. ఎందుకంటే చూసింది భ్రమ, చెప్పేది భ్రమ, వినేవాడు వింటున్నది భ్రమ, ఇంకేంది వాడు తెలుసుకునే ఆత్మ తెలుసుకోవడం లేదు అన్నాడు. ఇదొక విషయం. ఈ విధంగా అన్వయం చేయాలి, ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ ఇలా చెప్పచ్చు. ఇంకొక రకంగా అన్వయం చేయాలి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఆశ్చర్యంగా గురువు గారు కూడా చెప్పేటప్పుడు ఆత్మ గురించి ఎంతో గొప్పగా ఎన్నో చెప్తూ ఉంటాడు. ఆత్మ శాస్త్రంలో చెప్పబడిన దాని గురించి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేటప్పుడు ఆత్మ గురించి డిస్క్రిప్షన్ అంటే వర్ణన చేసేటప్పుడు శిష్యుడు కూడా ఆత్మ గురించి వింటూ ఉంటాడు. విన్నప్పటికీ శాస్త్ర ప్రకారం చెప్పినప్పటికీ కూడా గురువుకు తెలియదు, శిష్యుడికి తెలియదు. ఇది చూడండి, ఆత్మని భ్రమించిన వాళ్ళు చార్వాకులు, నైయాయకులు, బౌద్ధులు, వీళ్ళందరూ ఒక రకం, అదొక భ్రమ. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసి తెలుసుకొని ఆశ్చర్యంగా భ్రమలో ఉండి తెలుసుకున్నారు. శాస్త్రం వరకు వచ్చి కూడా గురువు దగ్గర వింటున్నా కూడా అదే ఛాందోగ్యోపనిషత్తు, అదే బ్రహ్మసూత్రం, అదే భగవద్గీత ఇవన్నీ వింటున్నప్పటికీ కూడా చాలామంది వేదాంతులే ఆ గురువు గారికి తెలియదు ఆత్మ అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు, ఆ శిష్యుడికి చెప్పలేడు, ఆ శిష్యుడు అంతకంటే అర్థం చేసుకోలేడు. ఆశ్చర్యవత్ శృత్వా అపి, విన్నప్పటికీ కూడా ఒకవేళ గురువు గారు చెప్పినప్పటికీ కూడా ఆ శిష్యుడికి ఆత్మ అంటే ఏమిటో తెలియడం లేదన్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు అన్నారు. న వేద అంటే తెలుసుకోవడం లేదు అన్నాడు. ఏంటి అంత కష్టం అన్నాడు. ఆ ఆత్మను తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకండి అంత కష్టం అన్నాడు. ఎందుకో చెప్పనా, ఒక చిన్న కథ. ఒక వ్యాపారి ప్రయాణం చేస్తున్నాడు రైల్లో, వజ్రాల వ్యాపారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసేటప్పుడు ఆయన దగ్గర మరి క్యాష్ బాక్స్ ఉంటుంది కదా, వజ్రాల వ్యాపారి బయలుదేరినప్పుడు ధనం అంతా ఉంది దగ్గర. ధనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, రోజు కౌంట్ అంటే 4 రోజులు ప్రయాణం రైల్లో దూరం వెళుతున్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా వెళుతుంటే 4 రోజులు ప్రయాణం. ప్రయాణంలో వెళుతూ ఉండగా రోజు ఏం చేస్తాడంటే ఆ 1,000 రూపాయల నోట్లు లెక్క పెట్టుకుంటుంటాడు. మళ్ళీ రాత్రి పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న లెక్క పెడుతుంటాడు. ఇట్లా లెక్క పెడుతున్నప్పుడు వాడికి ఎదురుగ్గా, వ్యాపారికి ఎదురుగ్గా ఒక గజదొంగ కూర్చొని ఉన్నాడు. గజదొంగ ఎందుకంటే ఈ వ్యాపారి బాగా ధనవంతుడు, రైలు ఎక్కుతున్నాడని తెలుసు గజదొంగకి. ముందే కనిపెట్టి అతను ఎక్కాడు, అదే కోచి, అదే ఆపోజిట్ సీట్ అన్నమాట, ఎదురుగా కూర్చున్నాడు. ఈయన లెక్క పెడుతూ ఉంటే చూశాడు గజదొంగ. చూసి ఈ రాత్రికి ఎట్లాగైనా సరే ఈ యొక్క డబ్బంతా ధనమంతా కాజేయాలనుకున్నాడు. కాజేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకున్న తర్వాత ఏమైంది, ఈయన లెక్క పెట్టుకొని రాత్రి పడుకునే ముందు ఆ గజదొంగ బయటకు వెళ్తాడు కదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ఈ వ్యాపారి ఏం చేశాడు, ఆ తలకి దిండు కింద పెట్టాడు ఈ డబ్బంతా ఆ గజదొంగ దిండు కింద. ఈ వ్యాపారి బాత్రూమ్కి పోయినప్పుడు గజదొంగ ఏం చేశాడంటే ఆ వ్యాపారి తల దిండు కింద బ్యాగులు అన్ని వెతుకుతున్నాడు. 3 రోజులైనా కూడా డబ్బులు దొరకలే. ఆ గజదొంగ అడిగాడు, అసలు విషయం చెప్తాను నేను వ్యాపారి గారు, నేను దొంగని, మీ ధనాన్ని కాజేయడానికి వచ్చాను. 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా, మీ డబ్బులు ఎక్కడ పెట్టారో నాకు తెలియడం లేదు, ఎక్కడ పెట్టారు చెప్పండి అన్నాడు. నేను ఎందుకు కనుక్కోలేకపోయినాను, మీరు ఇన్ని నోట్ల కట్టలు పెడుతున్నారు కదా, లెక్క పెడుతుంటే చూశాను, కానీ నేను ఎందుకు ఆ ధనాన్ని కాజేయలేకపోయినాను, ఎక్కడ పెట్టారు మీరు అన్నాడు. నువ్వు కనుక్కోలేని వెతకని చోట పెట్టాను అన్నాడు ఆయన వ్యాపారి. నువ్వు ఎక్కడ వెతకని చోటు పెట్టానన్నాడు. ఎక్కడండి వెతకని చోటు, నేను అంతా వెతికానన్నాడు. నువ్వు వెతకని చోటు ఒకటి ఉంది నాయన, నీ దుండు కింద పెట్టానన్నాడు. ఎందుకంటే నీ దుండు కింద పెడితే నువ్వు వెతకవు కదా. నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు రోజు ఆ 4 రోజుల్లో నేను నీ దుండు కింద పెట్టాను డబ్బులు, నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు నేను పడుకునేటప్పుడు నీ దుండు కింద పెట్టాను, నువ్వు బాత్రూమ్ పోతే పొద్దున మళ్ళీ తీసుకున్నా. నువ్వేం చేసావు, నేను వెళ్ళినప్పుడు నువ్వు నా దుండు కింద వెతికావు డబ్బులు, ధనం అంతా ఎక్కడ దొరుకుతాయి నీకు, నీ తల దిండు కిందనే ధనం ఉన్నది కానీ నువ్వు వెతకలేదు. అదేవిధంగా మనం కూడా ఆత్మ ఎక్కడో ఉంది, ఏదోగా వెతుకుతూ ఉంటాడు మనిషి, బయట చూస్తూ ఉంటాడు. తన స్వరూపమే ఆత్మని తెలుసుకోలేకపోవడమే దీనికి కారణం. అర్థమైందా? కథ బాగా ఉంది కనుక ఆత్మ అనేది ఎక్కడున్నది ఇప్పుడు? మనమేం వెతుకుతున్నాం? శాంతి కావాలి, పూర్ణత్వం కావాలి, నా జీవితంలో భద్రత కావాలి, ఆనందం కావాలని వెతుకుతున్నామా? బయట వెతుకుతున్నామా లేదా? బాగా డబ్బులు సంపాదిస్తే నాకు భద్రత ఉంటుంది, బాగా ఇల్లు ఉంటే అన్నీ ఉంటే ఆనందం ఉంటుంది, శాంతిగా ఉంటుంది, మంచి భర్త పిల్లలు అందరూ ఉంటే ఆనందంగా ఉంటాను, ఉన్న ఆనందం పోయింది. ఆనందంగా ఉంటాను అనుకున్నావు, ఆనందం లేదు. అక్కడ ఉన్నది ఆనందం అనుకున్నావు, అక్కడ శాంతి ఉన్నది అనుకున్నావు కుటుంబంలో పిల్లల్లో, ఇక్కడ అనుకున్నావే కానీ ఇక్కడ ఆనందం అన్నది మర్చిపోయినావు. నీ ఆత్మే ఆనందం, నీ ఆత్మే శాంతి, నీ ఆత్మే పరిపూర్ణత, నీ ఆత్మే భద్రత. ఎక్కడ ఆనందం లేదు అని తెలుసుకో అన్నాడు. ఇది ఒక ఉదాహరణ చెప్తారు శాస్త్రంలో. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, శాస్త్రంలో చెప్పబడే ఉదాహరణ, కర్ణుడు తాను కర్ణుడినని కర్ణుడికి తెలియదు, కర్ణుడిని కుంతిపుత్రుడని తెలియదు, కర్ణుడికి కుంతిపుత్రుడు తాను అని తెలియదు. తానేమనుకుంటున్నాడు, నేను అసూత పుత్రుణ్ణి అనుకుంటున్నాడు. అసూతుడు అంటే రథం నడిపేవాడు ఉన్నాడే ఆయన పుత్రుణ్ణి అనుకున్నాడు. కుంతి చెప్పింది, నువ్వు కర్ణుడివి, కుంతిపుత్రుడివి, నువ్వు సూతపుత్రుడివి కాదు అని చెప్పింది, నువ్వు నా పుత్రుడివి అని చెప్పింది. నాకు ఆరుగురు పుత్రులు, పంచ పాండవులు కాదు, నాకు ఆరుగురు పుత్రులు. ఎవరంటే కర్ణుడివి, నువ్వే నా పుత్రుడివి, నువ్వే జ్యేష్ఠ పుత్రుడివి అన్నది కుంతీదేవి. అన్నప్పుడు కర్ణుడికి నమ్మడానికి చాలా సమయం పట్టింది, అసలు నమ్మలేకపోయినాడు. నేనా నీ పుత్రుడినా, క్షత్రియుడినా నేను అని అన్నాడు. ఎన్ని అవమానాలు పడ్డాడు కర్ణుడు, అందరూ అవమానించారు కర్ణుడిని సూతపుత్రుడు అని చెప్పి. ద్రౌపది అవమానించింది, ఎంతోమంది అవమానించారు, అన్ని చోట్ల అవమానాలే కర్ణుడికి, ఎందుకంటే తను సూతపుత్రుడని భావన. క్షత్రియుడని తెలిసిన తర్వాత కర్ణుడికి తాను క్షత్రియుడని తెలియడానికి కుంతీదేవి చెప్పిన తర్వాత ఎంతసేపు పడుతుంది? క్షత్రియుణ్ణి నేను అని తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? మనస్సులో జ్ఞానం అది, మనసులో వచ్చేటట్టు ఉంటుంది, కానీ శరీరంలో మార్పు లేదు. అదే కర్ణుడు, అదే క్షత్రియుడు, మనసులో జ్ఞానం రావాలి. కర్ణుడు తాను సూతపుత్రుడిని అనుకుంటున్నాడు. మనం కూడా ఏమనుకుంటున్నాం? నేను ఫలానా ఆయన భార్యని, ఫలానా ఆవిడ భర్తని నేను అని చెప్పి అనుకుంటున్నాం మనం. అసలు మన స్వరూపం శాస్త్రం ఏం చెప్తుంది? కుంతి తల్లిలాగా నువ్వు ఆత్మస్వరూపానివి అంటున్నాడు. ఆహా, మనం వినం కదా, అవి వినకుండా వేరే వేరే ఆలోచనలోనే ఉంటూ శరీరం అంతా, శరీరం మనస్సు అన్ని దానికోసమే అనాత్మలోనే పరిగెడుతూ ఉన్నాం, కానీ ఆత్మ గురించి తెలుసుకోవడం లేదు. అది తెలుసుకునేటప్పటికి మనకు నిద్రన్నా వస్తుంది, ఆకలన్నా అవుతుంది. అంత ఓర్పు కావాలి, సహనం కావాలి, సమయం పడుతుంది. కనుక గురువుగారు చెప్తున్నా కూడా, శాస్త్రం తెలిసిన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు మనకు చెప్తున్నా కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు అర్జున. అందరూ ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారు, అందరికీ తెలియదు ఇది. అందరూ గురువులు చెప్పినంత మాత్రాన వాళ్ళకి తెలుస్తుందని చెప్పి అనుకోకు, శిష్యులందరూ విన్నంత మాత్రాన వాళ్ళకి కూడా తెలుస్తుందని అనుకోవాకు. ఎవరికో చాలా అరుదుగా ఇది అర్థమవుతుంది అన్నాడు. ఆ అరుదుగా అర్థం అయ్యే వాళ్ళు చాలా చాలా ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు అందరికీ అర్థం కాదు అన్నాడు. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిత్ ఏనం, ఏనం అంటే ఈ ఆత్మని ఆశ్చర్యవత్ వదతి అన్య తథా ఏవ అంటే ఆశ్చర్యం. ఇంకొక మరొకరు ఇలా చెప్తూ ఉంటారు, ఇలా వింటూ ఉంటారు, విన్నప్పటికీ కూడా అర్థం కాదు చాలా మందికి, ఆశ్చర్యంగానే అర్థం కాకపోవడం ఆశ్చర్యం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంత విన్నప్పటికీ కూడా అర్థం కాలేదు అంటే బా మంచి ఆశ్చర్యం, అంతకంటే ఆశ్చర్యం ఏముంది? అందుకని ఇదే మంత్రం కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. యమధర్మరాజు చెప్తాడనమాట నచికేతుడితో, ఆశ్చర్యో వక్త కుశలోక్షలబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. చెప్పేవాడు ఉన్నాడంటే ఆశ్చర్యం, వినేవాడు ఉన్నాడంటే ఆశ్చర్యం, చెప్పేవాడు ఉండి, వినేవాడు ఉండి, అర్థం చేసుకునేవాడు ఉన్నాడంటే ఇంకా ఆశ్చర్యం అన్నాడు. చూడండి, చెప్పేవాళ్లే అరుదు ఆత్మ గురించి, వినేవాళ్ళు అంతకంటే అరుదు, చెప్పిన తర్వాత విన్న తర్వాత కూడా అర్థం చేసుకునే వాళ్ళు అంతకంటే అరుదో అరుదు, రేర్ అని అర్థం. ఇది ఆత్మజ్ఞానం యొక్క మహిమ. అర్థమైందా? ఎందుకు అందరికి అర్థం కాదంటే అర్హత లేకపోవడం వల్ల. వాళ్ళకి ఆత్మను తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని ఈ శరీరం మనసు బుద్ధికే బానిసలైపోతున్నాడు మనిషి. బానిసైపోయి ఈ శరీరానికి సంబంధించిన వాళ్లతోనే, వాళ్ల సంబంధంతోనే వీడు బానిసైపోతున్నాడు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, వీటి కోసమే సమయాన్ని వెచ్చించుకుంటున్నాడు. కానీ ఎవడు ఆత్మ కోసం ప్రయత్నం చేస్తున్నాడు? సమయం ఎక్కడుంది? అందుకని క్లాసుకి 20-30 మంది వచ్చి, 30 మంది వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది ఆబ్సెంట్ ఉంటారు ఈ క్లాసులో. కనీసం 10 మంది, పోయిన వారం 12 మంది ఆబ్సెంట్ తెలుసా, 12 మంది ఆబ్సెంట్ లెక్క పెట్టాను నేనే కావాలని. అంటే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వినగలుగుతున్నారు, అర్థమైందా? ఈ వారం 10 మంది ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ వీక్ 10 మంది ఆబ్సెంట్, ఇట్లా హోల్ సంవత్సరం ఫుల్గా అన్ని రోజులు అందరు ప్రజెంట్ అవ్వడం అనే ప్రశ్నే లేదు. అట్లా ఉంటుంది. ఎందుకంటే జనానికి ఇది చదవాలి వినాలి అనేటటువంటి సమయం, ఆ జిజ్ఞాస, ఇంట్రెస్ట్ లేదు, తెలియడల. దాని యొక్క మహిమ, గొప్పతనం తెలియకపోవడం వల్ల మనుషులకి సమయం లేదు. అందుకని ఎవరు ప్రజెంట్ అవుతారు ప్రతి క్లాసులో? చెప్పాను కదా, ప్రతి క్లాసుకి ఆబ్సెంట్ కాకుండా వచ్చేది ఎవరు చెప్పండి? గురువుగారు. గురువుగారు మాత్రమే వస్తారు. అంత కష్టం క్లాసుకి రావాలంటే, అంత కష్టం. అర్థమైందా? నేను మాత్రం అట్లా చదవలేదు మా గురువుగారి దగ్గర. నేను అలా చదవలేదు. నేను ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వడం ప్రశ్నే లేదు. 30 సంవత్సరాల్లో 3 సార్లు కూడా ఆబ్సెంట్ అయి ఉంటాను, అయి ఉండను. నేను గురువుగారి దగ్గరికి వెళుతున్నప్పటి నుంచి కూడా, వారు చెప్పిన బోధనలు వింటున్నప్పటికి కూడా 30 సంవత్సరాల్లో 3 సార్లు కూడా అయి ఉంటాను, అయి ఉండను. అది అనివార్య కారణాల వల్లనే, నా ప్రయత్నం వల్ల కూడా కాదు. అందుకని అలా ఉన్నారు, చదివేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. చెప్తున్నాను దాని యొక్క మహిమ, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు కనుక మీకు చెప్తున్నాను నేను. అది విషయం ఇక్కడ. తర్వాత శ్లోకం, ఇది పరోక్ష బుద్ధి అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆశ్చర్యం అంటే ఏమిటి? పరోక్షంగా ఆత్మ ఏదో ఒక వస్తువుగా వేరేగా ఆ బుద్ధిలోనే ఉంటారు మనుషులు. వాళ్ల స్వరూపమే ఆత్మని తెలుసుకోలేక, కర్ణుడు ఎలాగైతే తను క్షత్రియుడు అని తెలుసుకోలేకపోయినాడో, ప్రతి వాళ్ళు కూడా తమ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక వేరే వేరేగా అనుకుంటున్నారు అనేది. అది సాధించాలి, ఇది సాధించాలి, జీవితంలో ఎన్నెన్నో అనుకుంటారు. ఆత్మని జ్ఞానం పొందాలని ఎవరికి లేదు. చూడండి, సరే చివరికి 30వ శ్లోకంలో పూర్తి చేస్తున్నారు. దేహీ నిత్యమవధ్యోయం, దేహే సర్వస్య భారత, తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఆధ్యాత్మిక దృష్టి చివరి శ్లోకం. ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇంతవరకు 11వ శ్లోకం నుంచి ఇంతవరకు వెరీ 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 ఇంపార్టెంట్ అంటారు చూసారా, అట్లాంటి శ్లోకాలు. హే అర్జున భారత, ఓ అర్జున, సర్వస్య దేహే దేహీ అవధ్య నిత్యం అయం, అయం దేహీ ఈ ఆత్మ, ఏ ఆత్మ? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. ఏ శరీరంలో? అన్ని శరీరాలలో. సర్వస్య దేహే, అన్ని శరీరాలలో, అన్ని శరీరాలలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఎటువంటి స్వరూపం? నిత్యం. అది ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉండేది. అవధ్యం, అది ఎప్పుడూ చంపబడదు, నాశనము లేదు, నాశనము లేనటువంటిది. అవధ్యం అంటే నాశనము లేనటువంటిది. దేహే మర్త్యే, మర్త్యే దేహే సర్వస్య, అన్నీ శరీరాలు మరణిస్తున్నప్పటికీ కూడా ఈ ఆత్మ మరణించదు, మర్త్యే దేహే అని చెప్పి అక్కడ మనం సప్లై చేసుకోవాలి. దేహే సర్వస్య అంటే దేహాలు మరణించుతున్నప్పటికీ కూడా, మర్త్యే దేహే సర్వస్య అంటే అందరి దేహాలు మరణిస్తున్నా కూడా ఈ ఆత్మ మరణించదు. ఎందుకని? నిత్యం అవధ్యం, అది నాశనము లేనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. నిత్యం ఎప్పటికీ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యం ఎల్లప్పుడూ ఉండేది అని చెప్తున్నారు. తస్మాత్, కనుక ఈ యొక్క ఆత్మని మనం నాశనం లేనిదిగా తెలుసుకోవలసినది. ఈ యొక్క ఆత్మని నాశనము లేనిదిగా తెలుసుకోవలసినది, మరణం లేనిదిగా తెలుసుకోవలసినది. ఒక్కొక్కని శరీరమునందున్న అని అర్థం. సర్వస్య దేహే అంటే ఒక్కొక్కరి శరీరమునందున్న ఈ ఆత్మ, ఆ శరీరాలు ఏమిటి, అవి నశిస్తున్నప్పటికీ కూడా, మర్త్యే దేహే, అవి నశిస్తున్నా కూడా ఆత్మ నశించదు. నశించే దేహాన్ని నశించేదానిగా తెలుసుకొని ఒప్పుకో, నశించనట ఆత్మని నశించనిదిగా తెలుసుకో, అది నీవుగా తెలుసుకో. కనుక ఈ యొక్క ఇంద్రియాల భోగాల వైపు పాకులాడే మనుషులు, ధనము ధాన్యము ఇవే సర్వస్వం అనుకునే వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం రాదు. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సంపదలు భోగాలన్నీ కూడా ఈ శరీర రక్షణ కోసం మాత్రమే, అంతకంటే దీని మీద మనం కోరికలు పెంచుకోకూడదు అని అనుకున్న వాడికే ఈ జ్ఞానం వస్తుంది. జాగ్రత్తగా వినండి, భగవంతుడిచ్చిన సంపదలు, ఈ శరీరము, ఈ భోగాలు, మన పిల్లలు, సంసారం, ఇవన్నీ కూడా మనకు ఒక సాధనం. అందులో మనం ఉంటూనే ఈ సాధనాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందడానికి మనకి ఇచ్చాడు భగవంతుడు. మనమేం చేస్తున్నాం? ఈ పిల్లలు, సంసారం, ఈ కుటుంబం, ధనము ధాన్యం, ఇల్లు, ఇవన్నీ కూడా ఇవే సర్వస్వం అనుకొని వాటికే సమయాన్ని ఇచ్చి వాటి కోసమే ఆలోచిస్తూ వాటి కోసమే మన సమయాన్నంతా వెచ్చిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ దుఃఖం రాకేమొస్తుంది? భగవంతుడు ఎందుకోసం ఇచ్చాడు? నీ శరీర పోషణ కోసం మాత్రమే ఇచ్చాడు, కానీ దాని మీద ఆశ పెట్టుకొని దానికోసమే దిగులు పడుతూ కూర్చోమని కాదు కదా భగవంతుడు ఇచ్చాడు. అందుకని భగవంతుడు మన అవసరాలకు ఇచ్చాడు, కానీ మన అత్యాశలకు భగవంతుడు ఇవ్వలేడు. భగవంతుడు కూడా మన ఆశల్ని పూర్తి చేయలేడు. అర్థమైందా? మన అవసరాలకు ఎంత అవసరమో భగవంతుడు అందరికీ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మన అవసరాలకు మాత్రం వినియోగించకుండా అత్యాశ పెంచుకొని నాకు ఇంకా అది ఇవ్వలేదు భగవంతుడు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అన్నావంటే ఏమిటి నీకు అత్యాశ అని అర్థం. ఇచ్చిందంటూ ఆనందంగా నాకు భగవంతుడు ఇచ్చాడు ఇది చాలు, దీని ద్వారా నేను భగవత్ సాన్నిధ్యాన్ని, భగవత్ విషయాన్ని తెలుసుకోవాలని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు చెప్పండి. అది తెలియగల వాళ్ళ లక్షణం. కానీ ఈ ఇంద్రియాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ధనము సంపదలో మనం బానిసలమైపోతాం, వాటిట్లో పడిపోతాం. పడి 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 10-20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత అప్పటికి మనం తెలుసుకునేటప్పటికి మనలో ముసలితనం వచ్చి, వ్యాధి వచ్చి కూర్చుంటుంది. ఇంకప్పుడు మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. లోకం అంతా చూడండి, అది పరిస్థితి. ఎందుకంటే ఆ వయసులో ఉన్నప్పుడు, ధనం ధాన్యాలు ఉన్నప్పుడు చెప్పినా వినరు, ఎక్కదు. ఏదైనా బాగా ఒక షాక్ లాగా దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు కనిపిస్తారు ఎవరైనా మహాత్ములు, ఎవరైనా ఉంటే బాగుండు అని ఎదురు చూస్తుంటారు. అప్పుడు వాళ్ళు వినే స్థితిలోనూ ఉండలేరు. ఇంద్రియాల శక్తి పోయింది, శరీరం శక్తి పోయింది, మనిషి అన్ని నష్టపోయినాడు, దిగులుతోనే ఉంటాడు. వ్యాధి రాకముందే వ్యాధి రాకుండా చూసుకోవాలి. వ్యాధి వచ్చిన తర్వాత దిగులుతోనే వ్యాధి ఎక్కువ అవుతుంది అసలు. అందుకనే దిగులు అనేది మనిషిని చింతా దహతి దేహయుతం వపుహు అన్నారు. జీవించి ఉన్న వాణ్ణి దహించేసేది చింత, దిగులు. 199 మందికి రోగాలు రావడానికి కారణం దిగులు. దేనికోసమైనా మనం దిగులు పడ్డామంటే అత్యంతంగా వ్యాధి వచ్చి కూర్చుంటుంది ఒంట్లో, దానిలో సందేహమే లేదు. మనసులో ఆందోళన, చింత, దిగులు, బాధ ఇవన్నీ అతిగా వచ్చి చోటు చేసుకున్నాయంటే మనిషికి వ్యాధి వచ్చి తీరుతుంది. అందుకని ఆ వ్యక్తి ఆత్మ జ్ఞానానికి అర్హుడు కాడు. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని అది భగవంతుడిదని చెప్పి వదిలిపెట్టేసాయి. ఏదైనా కొంచెం నీది కాదు, భర్త, పిల్లలు, ఇల్లు, ధనం ఇవన్నీ కూడా నావి కాదు, భగవంతుడి. నేను వాటి మీద మమకారం పెంచుకోను, వాటిని ప్రేమిస్తానే కానీ మమకారం పెంచుకోను, అంతే. వాటిని మనం భగవంతుడి ఆస్తిగా మనల్ని గౌరవించాలి. వాటిని పిల్లలు కానీ, ఇల్లు కానీ, ధనం కానీ అది నాది అన్నావు అంటే ఇంకంతే, నాది, నాకు సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు అన్నావంటే ఇంకా మనకు దుఃఖమే మిగులుతుంది, దిగులు, చింత మిగులుతుంది. అర్థమైంది? అటువంటి మనస్సు జ్ఞానానికి నోచుకోలేదు. అందుకని మనం దిగులు చింత పెట్టుకోకూడదు ఎవరి మీద కూడా. నాది ఏది కాదు, అన్ని భగవంతుడివే అని తెలుసుకోవాలి మనం త్వరగా. ఈ శరీరాలు నశించిపోయేవే, ఇందులో ఉన్న ఆత్మసత్యం అని నేను తెలుసుకున్నప్పుడే కానీ, లేకపోతే మమకారాలు తొందరగా పట్టి పీడుస్తాయి మనిషిని. నాకు నా వాళ్ళు అనేది చాలా తేలిక, నాది కాదు అనది కష్టం, వైరాగ్యం కష్టం, అభిమానం తేలిక, అనురాగం తేలిక, పెంచుకోవడం, పెంచుకున్న తర్వాత బయటపడటం చాలా కష్టం, అజ్ఞానం వల్ల పడుతూ ఉంటాం. అందుకని భగవంతుణ్ణి ప్రార్థించాలి, నన్ను ఈ మమకార అనురాగాల్లో పడేయవాకు నాయన, ఇది ఒక బంధం, నన్ను పడేయవద్దు అని చెప్పి ప్రార్థించాలి. ఆయనే రక్షిస్తాడు కానీ మరి ఎవ్వరు రక్షించలేరు. అర్థమైందా? దేహీ నిత్యం అవధ్యం అస్య దేహే, ఈ శరీరం, చనిపోయే శరీరంలో ఉన్న ఆత్మసత్యం అది నా స్వరూపం. పోయే దేహాని కోసం నేను ఎందుకు బాధపడాలి? వీళ్ళందరి కోసం నేను ఎందుకు బాధపడాలి? ఉన్నవాడిని రెస్పెక్ట్గా గౌరవించి ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి, కానీ నాది అని ఏది కూడా పట్టుకోవద్దు. ఆ నాది అనే భావన చాలా తీవ్రంగా ఉంటుంది ప్రతి మనిషిలో, అది వదిలిపెట్టడం చాలా కష్టం. ఈవెన్ గురువు మీద కూడా, గురువు మీద అభిమానం ఉన్నా కూడా కష్టమే, దేని మీద అభిమానం ఉన్నా కష్టమే. దేని మీద అభిమానం పెట్టుకోకూడదు ప్రపంచంలో, ఒక్క భగవంతుడి మీద తప్ప ఎవరి మీద అభిమానం పెట్టుకోకూడదు. అందరూ తాత్కాలికమే ఈ ప్రపంచంలో. దేహీ నిత్యం, దేహ అనిత్యం. ఏ దేహం? అన్ని దేహాలు అనిత్యమే. కనుక తస్మాత్ సర్వాణి భూతాని, ఈ యొక్క అన్ని భూతాలన్నీ కూడా, ఈ జీవరాశులన్నీ కూడా, వీటన్నిటి గురించి నువ్వు దుఃఖించదదు, దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటే అన్నీ కూడా నశించేటటువంటివి, నశించేదానికోసం ఎందుకు దిగులు పడాలి? ఈ శరీరం నశించేదే, ఈ శరీర సంబంధాల గురించి ఎందుకు తాపత్రయపడుతున్నావు? నాది నాది అని ఏమండి అంత తేలిక? ఈ నాది పేగు బంధం అండి అంటాడు. అనురాగం, సంబంధం, ఏడడుగులు నడిచేటప్పటికీ ఎంత సంబంధమో సంబంధం. చూడండి ఎంత అభిమానం. ఏమిటంటే జ్ఞానం ఎందుకు తేలిగ్గా రావడం లేదంటే, మన అహంకారం, మమకారం, అభిమానమే కారణం. అవి వదిలిపెట్టాలి అంటే మన మనస్సు భగవంతుడికి ఐంకర్యం చేయాలి. భగవంతుడి మీదనే ఉంటేనే మనకి ఇందులో మనకు వైరాగ్యం వస్తుంది. అట్లని వాటిని నిందించాం మనం, మనకు దేని మీద కూడా అభిమానం వద్దు అని వదిలిపెట్టాలి. ఇంతటితో ఆధ్యాత్మిక విషయం అయిపోయింది. ఇప్పుడు ధార్మిక దృష్టి 31.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యతి. క్షత్రియస్య న విద్యతే.
తాత్విక దృష్టి అంటాం. ఆధ్యాత్మిక దృష్టినే తాత్విక దృష్టి, తత్వదృష్టి. తాత్విక దృష్టి ఇంగ్లీష్లోనే ఫిలాసాఫికల్ యాంగిల్. ఆత్మదృష్ట్యా చూసినా నువ్వు దుఃఖపడవలసిన పని లేదు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యాలి. ఆత్మ సంగతి అటుంచు, ఆత్మ నీకు అర్థం కాలేదే అనుకో, ఆత్మ సంగతి వదిలిపెట్టేసాయి. ధర్మపరంగా చూసినా కూడా నువ్వు యుద్ధం చెయ్యాలి అర్జున. ధర్మం అనేటువంటిది సామాన్య ధర్మం, అది నువ్వు తెలుసుకోవాలి. సామాన్య ధర్మం అంటే ఏమిటి? మన హిందూ మతంలో సామాన్య ధర్మాలు 10 చెప్పబడినాయి. 10 సామాన్య ధర్మాలు, యమ నియమ అని సామాన్య ధర్మాలు. అవి కాకుండా విశేష ధర్మాలు కూడా చెప్పబడినాయి. సామాన్య ధర్మం, విశేష ధర్మం. అసలు సామాన్య ధర్మం అంటే ఏమిటి, విశేష ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలి మనం. సామాన్య ధర్మం అంటే అహింస. యమాసులో యమ అంటే అష్టాంగ యోగంలో యమ నియమాలు ఉన్నాయి కదా, యమ అంటే అందులో ఐదున్నాయి. అహింస, ఎవరిని బాధించకుండా ఉండడమే, హింసించకుండా ఉండడమే సామాన్య ధర్మం, యూనివర్సల్ వాల్యూ అంటారు. సత్యాన్ని పలకడమే, అబద్ధం చెప్పకుండా ఉండడమే పరమో ధర్మ అన్నారు, సామాన్య ధర్మం. ఎవరు సత్యాన్ని చెప్పాలి, ఎవరు చెప్పకూడదు ఉందా? అందరూ సత్యాన్ని పలకాలి, ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఏ ఎవరైనా సరే అందరూ ధర్మంలోనే అహింసని పాటించాలి. అహింస సత్యం అస్తేయం. అవతల వాళ్ళని ఏది కూడా మనం అపహరించాలనే బుద్ధి రాకూడదు, అది సామాన్య ధర్మం. ఇది అందరికీ వర్తించేది. సామాన్య ధర్మం అంటే ఏం లేదు, ఒక విలువ అది ఎప్పుడైతే అందరికీ వర్తిస్తుందో అది సామాన్య ధర్మం అన్నారు. ఒకే విలువ అందరికీ వర్తిస్తుంది, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ దేశస్తులైనా, ఎవరికైనా కూడా అది వర్తిస్తుంది, కనుక అది సామాన్య ధర్మం అన్నారు. అహింస అనేది సామాన్య ధర్మం, సత్యం పలకడం అనేది సామాన్య ధర్మం, అందరికీ వర్తిస్తుంది. అంతేగాని భార్య మాత్రం అహింస పాటిస్తూ భర్త హింస పాటించాడు అనుకోండి, భార్యకు ఒక ధర్మం, భర్తకు ఒక ధర్మం కాదు. అస్తేయం, అహింస సత్యం అస్తేయం అనేది, దొంగతనం చేయడం అపహరించడం అనేది అధర్మం. కనుక ధర్మాన్ని పాటించాలి, అపహరించకూడదు ఎవరిది ఏది కూడా. అది నాది కానప్పుడు నేను భగవంతుడికి ఇచ్చేయాలి అది. తర్వాత బ్రహ్మచర్యం, అది సామాన్య ధర్మం. అంటే ఇంద్రియ నిగ్రహంగా ఉండడం బ్రహ్మచర్యం అన్నారు. అంటే ఏమిటి, వివాహం చేసుకున్న తర్వాత పత్ని పతికి మాత్రమే సంబంధం, మరి ఏ సంబంధము ఉండకుండా ఉండడమే బ్రహ్మచర్యం. వివాహమైన వాళ్ళు భార్యాభర్తలకి మాత్రమే పరిమితం, కానీ మిగతా వారితో ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు. సంబంధం పెట్టుకుంటే అది అధర్మం, అది బ్రహ్మచర్యం. అంటే వివాహం కాని వాళ్ళు ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు, అది బ్రహ్మచర్యం. అంటే వివాహం అయిన తర్వాత ఓన్లీ భార్యాభర్తకి మాత్రమే శాస్త్రం అనుమతిచ్చింది. వివాహం కాని వాళ్ళు ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదు. వివాహం అయిన వాడు భార్య భర్తతోనే, భర్త భార్యతో మాత్రమే ఉండాలి సంబంధం, ఇంకా మరెవరితో ఉండకూడదు, ఉంటే అధర్మం అవుతుంది. అందుకే కదా రావణుణ్ణి సంహరించాడు రాముల వారు. అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం. పరిగ్రహం అంటే అన్ని కూడా పెట్టుకోవడం, అన్ని చేర్చుకోవడం, అది కావాలి ఇది కావాలి అని చెప్పి అది కొని ఇది కొని, అవసరం లేకపోయినా సరే ఇన్నిన్ని బట్టలు ఇంట్లో ఉంటాయి, ఇన్నిన్ని సామాన్లు, స్టీల్ సామాన్లు చూడండి, మనం ఉపయోగించేవి తక్కువ, ఉపయోగించనివన్నీ వరుసగా ఉంటాయి. పరిగ్రహం అనమాట, ఇలా చేసి 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 మనిషి వాటిని సర్దేటప్పటికీ మనకు అలుపు వచ్చేస్తుంది. ఎందుకు అన్ని చేర్చుకోవడం, పాత పెట్టెల దగ్గర నుంచి, పాత వస్తువుల దగ్గర నుంచి, మా తాత ఇచ్చాడండి, మా అమ్మమ్మ ఇచ్చిందండి అని చెప్పి కూర్చోబెట్టుకొని ఇంత సంసారాన్ని పెంచుకుంటామో మనం, పరిగ్రహం అంటారు. సామాన్య ధర్మం ఏమిటి, అపరిగ్రహం. దేన్ని చేర్చుకోవాలి, నాకు వద్దు ఇది వద్దు, నాకు ఇంతవరకు చాలు అని చెప్పు. ఎదురుని ఇచ్చినప్పుడు నాకు ఉన్నదండి చాలు అని చెప్పాలి. ఇవ్వండి ఇస్తే ఇవ్వండి అని అడుగుతూ ఉంటే నీకు అన్ని బర్డెన్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనకు మోర్ లగేజ్, లెస్ లగేజా? ఊరికి పోయేటప్పుడు చూడండి మనం పెట్టే జిప్పు కూడా ఒక్కటే ఉదాహరణ. మనకు పరిగ్రహం అపరిగ్రహం అంటే వెళ్ళేటప్పుడు జిప్పు వేసుకొని వెళ్తాం, వచ్చేటప్పుడు జిప్పు ఉండదు, జిప్పు ఉండదు అసలు పట్టదు కాదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొని అందులో పెట్టి బలవంతంగా జిప్ వేస్తాం. వేసేటప్పుడు ఏమవుతుంది, జిప్పు పోతుంది. అప్పుడు ఏం చేస్తాం, తాడు తీసుకొచ్చి కట్టి తీసుకొస్తాం. దానికి ఏం చెప్తారంటే పరిగ్రహం అంటారు. దాన్ని ఖాళీ అవ్వాలి కానీ ఎక్కువ చేరకూడదు, అది సామాన్య ధర్మం అన్నారు. అలా చేర్చుకొని చేర్చుకొని ఈ విధంగా అబ్బాయి కోసం, అమ్మాయి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఇన్ని అండి, ఒక్క వస్త్రం కట్టుకుంటాం ఒకేసారి, ఎన్ని కట్టుకుంటాం, ఎంత తింటాం. మనిషికి ఆశ, ఆశ నోరు సూది బెజ్జం అంత, ఆశ ఆకాశం అంత అన్నట్ట. నోరేమో సూది బెజ్జం అంత, ఆశ ఆకాశం అంత అన్నారు. మన ఆశకి అంతు లేదు కదా అన్నారు. ఇంకా ఉన్నాయి సామాన్య ధర్మాలు, నియమాలు కూడా సామాన్య ధర్మాలే. శౌచ, సంతోష అవి వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.